ग्रंथ श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम मधुर स्कंदम इंद्रियाध्याय श्लोकम संख्या 48। अहो मे पश्यताज्ञानं हृदि रूढं दुरात्मनः पारक्यस्यैव देहस्य बह्व्यो मे क्षौहिनीर्हताः। तत्पर्यं मरि भाष्यं कृष्णकृपामूर्ति एसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापकाचार्य। తాత్పర్యం ధర్మరాజు పలికెను, అహో నేను పరమ పాపాత్ముడను. అజ్ఞాన భరితమైన నా హృదయము నొక్కమారు గాంచుడు. అత్యంతమున అంత్యమున ఇతరులకు చెందిడి ఈ దేహము పలు అక్షౌహిణుల సైన్యమును నిహతులను గావించినది. భాష్యం 21870 రథములను 21870 గజములను 109650 పదాతి దళమును 65600 అశ్వికులను కూడియుండి సైన్య సమూహము ఒక అక్షౌహిణి అనబడును. అటువంటి పలు అక్షౌహిణుల సైన్యము కురుక్షేత్ర రణమున సంహరింపబడెను. తాను సింహాసనమున తిరిగి నెలకొనుటకే యుద్ధము జరిగియున్నందున పవిత్రుడైన రాజుగా ధర్మరాజు జరిగిన అపార జనసంహారమునకు స్వయముగా బాధ్యత స్వీకరించుచున్నాడు. వాస్తవమునకు ఈ దేహము ఇతరులకే చెందియున్నది. దేహమున ప్రాణమున్నంత వరకు ఇతరుల సేవకే వినియోగింపబడు. ఈ దేహము ప్రాణము తొలగినంతనే కుక్కలకు మరియు నక్కలకు లేదా క్రిములకు ఆహారము కాగలదు. అట్టి అశాశ్వతమైన దేహము కొరకు అంతటి అధిక జనసంహారము జరుగుట వలన అతడు మిగుల చింతాక్రాంతుడయ్యను. నమస్తే సారస్వతే దేవి గౌరవాన్ని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ ధర్మరాజుకి ఎందుకు ఈ విధంగా అనిపిస్తుంది? అనేక విధాలుగా చింతిస్తూ ఉన్నారు. నేను ఎంతో మందిని చంపేశాను, నా వలన వీళ్ళందరూ మరణించారు అని అనిపిస్తుందంటే, నిజానికి చెప్పాలంటే అర్జునుడు స్వయంగా చాలా మందిని చంపాడు యుద్ధంలో, ఎక్కువగా ధర్మరాజు కంటే కూడా. ఎందువలనంటే గొప్ప విలుగాడు. కానీ అర్జునుడు అలా భావించడం లేదు. ఎందువలనంటే అర్జునుడికి పూర్తిగా అర్థమైంది. భగవద్గీత స్వయంగా కృష్ణుడి విన్నాడు, అలాగే ధర్మరాజు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఇంకా కొద్దిపాటి సంకోచం అనేది ఉంది. అంటే ఇక్కడ మనం అతనిలో ఎవరు ధర్మరాజులో శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు, ధర్మరాజుకి కృష్ణుడు అర్జునుడంతా పూర్తి శరణాగతి అనేది కృష్ణుడి పట్ల రాలేదు ఇంకా. అందువల్లనే ధర్మరాజు ఈ విధంగా చింతాక్రాంతుడు అవుతున్నాడు. అర్జునుడు ఏమని చెప్తున్నాడు, కరిష్యే వచనం తవా అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడితోటి. ఎప్పుడైతే ఎందువల్ల అంటే పూర్తిగా శరణాగతి పొందాడు. అదేవిధంగా మనం కూడా ఆధ్యాత్మిక ఆచార్యుడి కోసం, ఆచార్యుడు ఏదైతే ప్రామాణికమైన ఆచార్యుడు చెప్పిన ఉపదేశాలను మనం పాటిస్తూ ఉంటామో అప్పుడు చింత అనేది ఉండదు. ఎప్పుడైతే అది పాటించామో మనకు అనేక విధాలుగా దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ అదే, అందువల్లనే ఇంత ఆలోచిస్తూ ఉన్నాడు. నిజానికి ధర్మరాజుకు తెలుసు ఇదంతా యుద్ధం ధర్మంగానే జరిగింది, ఏమి అధర్మం కాదు. కానీ ఒక విధంగా చూస్తే ఇందులో ధర్మరాజు అందులో అతనేమి పాపాత్ముడేం కాదు. కానీ అతను ఎందుకలా భావిస్తున్నాడంటే, ఎవరైతే ఉన్నతమైన వాళ్ళు ఉంటారో, ఉన్నతమైన అంటే భక్తులు ఉంటారో, వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా విపరీతమే జరిగినప్పుడు వాళ్ళు దాని యొక్క పర్యవసానం కారణం వాళ్లుగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ నిజానికి మరి గెలుపొందారు యుద్ధంలో, గెలుపుకి నేనే అంతా చేశాను, నా వల్లనే గెలిచింది అనేమి అనుకోవట్లేదు యుధిష్ఠిరుడు. కానీ దీనికి విపరీతమైన ఫలం ఏదైతే ఉందో, అందరూ మరణించడం, అనేక మంది జీవులు శరీరం వదిలేయడం అనేది, దాని ఫలితాన్ని తాను తనని పాపాత్ముడుగా భావిస్తూ ఉన్నాడు. కానీ అటువంటి సంకోచం లేదా అటువంటి చింత కూడా యుధిష్ఠిరుడికి అవసరం లేదు. ఇక్కడ అర్జునుడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా భావించడం లేదు. ఎందువల్ల యుధిష్ఠిరుడిలో ఉందంటే, యుద్ధం జరిగే సమయంలో కూడా యుధిష్ఠిరుడితోటి కృష్ణుడు ఒక చిన్న అబద్ధం చెప్పించడానికి ప్రయత్నం చేస్తే సంకోచించాడు అక్కడ కూడా. అంటే ఇంకా పూర్తి శరణాగతి అనేది రాలేదు. అలా అని వాళ్ళందరూ, ఇవంతా కూడా భగవంతుడి యొక్క లీల, ధర్మరాజు శుద్ధభక్తుడు కాదా అంటే శుద్ధభక్తుడే. కానీ ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనకు తెలియజేయడం కోసం. భగవంతుడు యొక్క ఆజ్ఞని, భగవంతుడి యొక్క ఉపదేశాలను మనం ఆచరించకపోతే ఏ విధంగా మనం చింతకి దుఃఖానికి లోనవుతాం అనేది. అలాని మనకి నేరుగా భగవంతుడు ఉపదేశం ఇవ్వడానికి మనం అంత శుద్ధ భక్తులు, హృదయం శుద్ధంగా లేదు చూడడానికి, భగవంతుడు వచ్చినా చూడలేం. అందువల్లనే కృష్ణుడి యొక్క కృప ఏ విధంగా అంటే ఆధ్యాత్మిక గురువు రూపంలో, ఆధ్యాత్మిక గురువుకి కృష్ణుడికి అంటే వాళ్ళిద్దరు ఒకటి కాదు, అంటే ఇద్దరు భగవంతుడు కాదు, కానీ భగవంతుడి యొక్క రూపం ఆధ్యాత్మిక గురువు, భగవంతుడి యొక్క స్వరూపంగా. అలాగనే మనం అతన్ని పూజించాలి, అర్చించాలి, అతని ఉపదేశాలని పాటించాలి. కానీ అటువంటి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడా నేను భగవంతుడని ఎప్పుడు అనుకోడు, నేను భగవంతుని సేవకుడినే, ఇది నా యొక్క కర్తవ్యం ఏమిటంటే శిష్యులకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఇవ్వడం, ఏదైతే తను తన గురువు నుంచి పొందాడో అది. కాబట్టి ఒక ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ఉపదేశాలు అంత ముఖ్యమైనవి. ఎప్పుడైతే మనం 100% పాటిస్తామో అప్పుడు మనకి సంశయం, చింత, సందేహాలు ఏమీ ఉండవు ప్రామాణికమైన గురువు నుండి. కాబట్టి ఇక్కడ ఎందుకు యుధిష్ఠిరుడికి ఈ విధంగా చింత కలుగుతుందంటే, ఇదంతా కూడాను తనకేదో తనే చేశాను, తాను, నేను, నాది అనే భావం ఇంకా కొంచెం ఉంది అందరూ అతను. అంటే తాత్కాలికంగా కృష్ణుడు ఏర్పాటు చేశాడు ఆ విధంగా. ఎందువల్లంటే తిరిగి మనం ఈ యొక్క భీష్ముడి ద్వారా ఉపదేశం అనేది తిరిగి ప్రపంచానికి తెలియజేయాలి అనేది కృష్ణుడి యొక్క ఆలోచన. కాబట్టి ఈ విధంగా చింతకి యుధిష్ఠిరుడు లోనవడం అనేది జరిగింది. ఇంకా మనమందరం ఏమనుకుంటున్నాం ఈ భౌతిక సంసారంలో, నిజానికి చూస్తే ఈ దేహం మనది, ఈ దేహం ద్వారా వచ్చే సుఖం అంతా నా కోసం, నేను సుఖిస్తూ ఉన్నాను అని భ్రమపడుతూ ఉన్నాం. ఈ దేహం ద్వారా వచ్చే సుఖం నేను సుఖిస్తున్నాను అనేది భ్రమపడుతూ ఉన్నాం. నిజానికి ఇదంతా కూడా ఇంద్రియ భోగం, ఇంద్రియాలకు సుఖం. నిజానికి ఆత్మకి సుఖం అనేది లేదు దీనివల్ల, ఇంద్రియ భోగం వల్ల. ఈ సుఖంలో అత్యంతమైన అంటే అత్యున్నతమైన సుఖంగా చెప్పల సుఖంలో ఏమిటంటే మైథునం. పుంసాం స్త్రియా మైథునీ భావమేతద్ తయో హృదయ గ్రంథి మాహు అధ గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహం మమేతి. ఏమిటి భౌతిక సంసారంలో మన దేహాత్మ బుద్ధిలో ఉండడానికి మూల కారణం అంటే, నేను పురుషుణ్ణి, నేను ఈ దేహం అనుకుంటాం. కానీ ఈ దేహంతో మనం ఏం చేస్తున్నాం, ఈ దేహం ఇతరులకు సేవ చేయడానికే వాడుతున్నాం. ఎలాగా? భార్య, పిల్లలు, దేశం లేదా జాతి, ప్రపంచం, అనేక విధాలుగా వాళ్లకు సేవ చేయడానికే వాడుతున్నాం ఈ దేహాన్ని. ఇంకా ఎవరైతే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు మన దేహం ఎవరికి చెందింది? ఆ యజమానికి. ఎవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నాం, ఎందుకంటే ఈ దేహం అతనికి ఇచ్చేసాం, అతను ఏం చెప్తే ఈ దేహంతో అది చెయ్యాలి పని. కానీ మనమేమనుకుంటున్నాం, ఈ దేహం నాది అని. కానీ అంత్యకాలంలో ఇంకా ఏం జరుగుతుంది? మరణించిన తర్వాత కూడా మనం తీసుకెళ్ళాం ఈ దేహాన్ని. అప్పుడు ఇవో క్రిమి కీటకాలు లేదా కుక్కలు నక్కలు ఇవి తినేస్తాయి, శరీరాన్ని వదిలేస్తాయి. లేదా శరీరాన్ని కాల్చుతున్నాం అనుకోండి మనం, అప్పుడు అది అధికారం ఎవరికి ఉంటుంది? కాల్చే అధికారం పుత్రులకి, శరీరాన్ని కాల్చే అధికారం. అప్పుడు కూడా మంద కాదు. కానీ మనమేం భ్రమిస్తున్నాం? ఇదంతా నాది, నేను నాది, ఇది నా భార్య, ఈమె నా భార్య, నేను అనుభవించడానికి ఉందని. కానీ దానివల్ల సుఖం వస్తుందా అంటే లేదు. దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖమే వస్తుంది దీనివల్ల. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? ఇదంతా కూడా నేను నాది. ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి చింతకు లోనవుతాం, ఇది నేను చేశాను, ఇది నేను చేశాను. కానీ ఇవన్నీ కూడా కృష్ణుడి ద్వారానే జరుగుతూ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి యొక్క త్రిగుణాల ద్వారా కూడా, త్రిగుణాల ద్వారా జరుగుతూ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. కానీ అలా అని పూర్తిగా మనం బాధ్యులం కాదా? ఎవరైనా చెప్తుంటారు కొంతమంది, మరి ఎవరైనా మటర్ చేస్తే మరి అతను ఏం బాధ్యుడు కాదు కదండి, అంతా భగవంతుడే నిర్ణయించాడు కదండి అని. కానీ మనకి స్వాతంత్రం ఉంది. కానీ అది స్వాతంత్రం ఎలాంటి పూర్తి స్వాతంత్రం కాదు. యథేచ్ఛగా మనం ఇష్టం వచ్చిన పని, ఒక బ్రహ్మాండాన్ని సృష్టించే శక్తి మనకు లేదు. కొంత పరిధిలోకి మనకి స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి? భగవంతుడిచ్చిన ఉపదేశాలను ఆచరించినట్లయితే మనం నిజంగా ఆనందంగా ఉండగలం. అది కృష్ణుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది. లేదంటే మనం ఈ విధంగా ఏమిటి, దేహాత్మ బుద్ధిలో ఈ యొక్క మైథున సుఖం అనేది ఈ జీవి బద్ధజీవుని ఆకర్షించేది అంతే. ఇంకా దీన్ని మైథునాగారం అని కూడా అంటారు. దీన్ని భౌతిక సంసారం మైథునం అనేది లేకపోతే ఇక్కడ ఎవరు కూడా ఈ విధంగా అనేకమైన కామ్యకర్మలు అనేవి ఎవరు చేయరు. ఇదే మనల్ని బంధిస్తుంది. ఎప్పుడైతే అది చేస్తామో, మైథునం అనే దానికి ఆకర్షితులమవుతామో, అప్పుడు దేహాత్మ బుద్ధిలో కోసం, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఇది నా శరీరం, ఇది నేనే. ఇంకా అహమ్మ మేతి ఏమన్నారు, ఎప్పుడైతే ఈ విధంగా ఆకర్షణ అనేది ఉంటుందో అప్పుడు ఏం కావాలి, మనకి బంధువులు వీళ్ళందరూ కావాలి. వీళ్ళందరి వల్ల మనకి ఇంకా కష్టం ఎక్కువ, వాళ్ళ సేవలు ఇంకా ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నాం ఈ శరీరాన్ని. బంధువులు, స్నేహితులు, పుత్రులు వీళ్ళందరూ. ఇంకా ఇదంతా చేయడం వల్ల ఏమైతుంది, అహమ్మ మేతి. అహం అంటే ఇక్కడ నేను, ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాం మనం. ఆ శరీర భావన నుంచి బయటపడాలంటే కేవలం ఒకటే మార్గం, కృష్ణుడు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించడం. ఏ విధంగా అయితే అర్జునుడు చేశాడో, పరిచయ వచనం తవ నువ్వు ఏం చెప్తే అది చేస్తావు, ఇంకా వేరే ఆలోచన లేకుండా. అప్పుడు మనం ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుండి బయటపడగలం. లేదంటే ఈ దేహాత్మ బుద్ధిలోనే దేహమే నేను ఆత్మని అనుకోవడం, నేనే ఈ దేహాన్ని అనుకోవడం, ఇదే భావంలో మనం కొనసాగుతూ ఉంటాం. దానికి ప్రామాణిక ఆచార్యుడు యొక్క ఉపదేశం ద్వారా, భగవంతుడికి సేవ చేయడం ద్వారా మనం ఈ దేహాత్మ బుద్ధిలోంచి బయటపడగలం. ఇంకా మరి ఈ బుద్ధిలోంచి బయటపడడానికి మార్గం ఏమిటి? కృష్ణుడు చెప్తున్నాడు, అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ఈ యొక్క ప్రతి అణువు, ప్రతిది కూడాను భగవంతుడి నుంచే వచ్చింది. సృష్టి అంతా కూడా భగవంతుడే యజమాని. ఆఖరికి మన ఆ శరీరానికి మన ఆత్మ కూడా భగవంతుడే యజమాని. క్షేత్రజ్ఞంచ విద్ధి మాం అని చెప్తున్నాడు, నేను క్షేత్రజ్ఞుణ్ణి. సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో కూడా అని కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఇక నిజానికి ఈ శరీరానికి యజమాని కృష్ణుడు, ఈ హృదయంలో కృష్ణుడు కూడా ఉన్నాడు, మనమున్నాం కృష్ణుడు ఉన్నాడు. మరి అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవిందం ఆది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సమితిలో చెప్తూ ఉన్నాడు బ్రహ్మగారు. ఏమని అంటే ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు అని. అలాంటప్పుడు మరి ప్రతి అణువు ఎవరికి చెందింది? భగవంతుడు చెందింది. ఇది ఏదైతే మనం చేసే ప్రతి కార్యంలోనూ భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే దాన్ని, అది మనల్ని బంధించదు. యజ్ఞార్థాత్ కర్మనోన్యత్ర లోకోయం కర్మబంధన్. అంటే యజ్ఞ అంటే విష్ణు కృష్ణుడి కోసం చేసే కర్మలే మనల్ని బంధించవు. మిగతా ఏవైనా కానీ బంధిస్తాయి, అవి దుఃఖానికి మనల్ని గురి చేస్తూ ఉంటాయి. మిగతా ఏమైనా చేస్తున్నామంటే మన దేహాత్మ బుద్ధిలో ఉంటాం, మనం ఆత్మ భగవంతుడు కృష్ణుడు అది మన శాశ్వతమైన సహజమైన స్థితి, భగవంతుడు సేవ చేయడం అని తెలుసుకోవటమే మనిషి జీవితం యొక్క లక్ష్యం. కానీ ఈ రోజుల్లో ఈ జ్ఞానాన్ని చాలా మంది ఆధ్యాత్మిక సంస్థల పేర్లతోటి జనానికి పుణ్యకార్యాలు ఇంకేదో ఇంకేదో చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏం జరుగుతుంది, పుణ్యకార్యాలు లేదా వస్త్రాలు ఇవ్వడం, ఆహారం పెట్టడం, వీటి వలన నేను చేస్తున్నాను, ఇదంతాను నేను చేస్తున్నాను ఈ కార్యమని. భగవంతుడు కూడా అక్కడ లేడు. భగవంతుడి గురించి, భగవంతుడి ద్వారా జరుగుతుంది, నాకు ఈ శక్తి అంతా భగవంతుడి ద్వారా వచ్చిందనేది లేదు వాళ్ళకి. ఇదంతా కూడా నేనే చేస్తున్నాను, నాకుంది, నాకు సంపద ఉంది. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ కర్మలు అనేవి మనల్ని బంధించదు. ఇంకా ఈశావశ్యం ఇదం సర్వం, ఈశోపనిషత్తులో కూడా ప్రతి ఒక్కటి మనకు కనపడేదంతా కూడా భగవంతుడికి సంబంధించింది. కాబట్టి మన మనస్సు, మనస వాచ కర్మణ భగవంతుని సేవించాలి. మనకున్న ధనం గాని, మనకున్న భార్య బిడ్డలు అందరూ కృష్ణుడి యొక్క సేవలో వినియోగించినట్లయితేనే మనం వాళ్ళ ద్వారా ఈ యొక్క భౌతిక బంధంలో ఉండం. నేను చెప్పుకున్నాం, ఎప్పుడు నిరంతరం కృష్ణుని స్మరించుతూ ఉండాలి, అదే మనకి కృష్ణ నామం చేయాలి అని. అది ఎలా సాధ్యం అంటే యుక్త వైరాగ్యం ద్వారా. యుక్త వైరాగ్యం అంటే ప్రతి ఒక్కదాన్ని ఏ విధంగా భగవంతుడి సేవలో మనం ఉపయోగించాలి అని తెలుసుకోవాలి. అది ఎవరి ద్వారా తెలుస్తుంది? ఆధ్యాత్మిక గురువు ద్వారా. ఎందువల్లంటే గురువు అన్నింటినీ ఉపయోగిస్తున్నాడు కాబట్టి అతని ద్వారా మనకి తెలుస్తుంది ఏ విధంగా మన యొక్క శక్తిని, మన యొక్క ధనాన్ని, మన యొక్క మనస్సుని, ఇంద్రియాలని, మనకున్న మన అధీనంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఏ విధంగా భగవంతుడికి, భగవంతుడి సేవలో ఉపయోగించగలం అనేది. కాబట్టి ఈ దేహాత్మ బుద్ధిలోంచి బయటికి రావాలంటే కేవలం గురువు యొక్క ఉపదేశాలని హృదయంలో స్వీకరించి వాటిని 100% ఆచరించడానికి ప్రయత్నిస్తే మనం తప్పకుండా బయటపడగలం. అదొకటే మార్గం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై.